ఇప్పుడు 30 ఏళ్ళు పాఠాలు చెప్పాను నేను. ఆయన కళాక ఆ లెవెల్ కాదు, మాది యూనివర్సిటీ లెవెల్. మేము బెత్తం పెట్టుకుంటే స్టూడెంట్సే తన్నెల్లో ఉంటారు ఇప్పుడు మమ్మల్ని. స్కూల్ పిల్లలు కాదు కదా పెద్ద పెద్ద పిల్లలు. ఇప్పుడంతా చాలా మారిపోయిందండి టీచింగ్ కూడా. వాళ్ళకి ఫ్రెండ్లీగా, వాళ్ళకి ఎంత కావాలో ఆ లెవెల్లో, కొంచెం ఎక్కువ చెప్తే వాళ్ళకి నచ్చదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్పాలి, లేకపోతే టైం వేస్ట్ అనిపిస్తుంది. మంచి మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఏమైనా చెప్తే సిలబస్లో ఉంటేనే అదనమాట, లేకపోతే పెద్దగా అంత పట్టించుకోరు ఇంకా. అందుకని మాకు కూడా అదొక ప్రాక్టీస్లా నేర్చుకున్నాం వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి అని. ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ అవుట్ ఆఫ్ టీచింగ్. నేను చెప్పినప్పుడు కొంచెం ఇంత మరీ దిగజారలేదు, పరిస్థితులు బాగానే విన్నారు. లిటరేచర్ చెప్పడం కూడా అదొక పెద్ద పురోజన పుణ్యం అని అనుకుంటాను. బికాజ్ వన్ ఐ టీచ్ లిటరేచర్, లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, యూనో ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ లైఫ్ అండ్ ద వాల్యూస్ అండ్ ఆల్. ఇట్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ. ఫిజిక్స్లో కెమిస్ట్రీయో చెప్తే అట్లాంటి వాటికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. మాకైతే దాంట్లోనే ఉంటుంది కదా. అందుకని ఐ రియల్లీ ఎంజాయిడ్ మై స్టింట్ ఆఫ్ టీచింగ్ ఫర్ 30 ఇయర్స్. పాఠాలు చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక 4-5 భాషలు వచ్చు. కన్నడ అన్న మదర్ టంగ్. దాంతో చెప్తున్నాను, మెడ్రాస్లో చిన్నప్పుడు ఎస్ఎల్సీ వరకు తెలుగు చదువుకున్నాం. పెద్ద పాండిత్యం ఏం లేదు కానీ తెలుగు భాష పట్ల మక్కువ అక్కడే పెరిగింది. తమిళ్ వచ్చు, కొద్దిగా హిందీ వచ్చు, అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఇట్స్ మై బ్రెడ్ అవన్నీ వచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో మంచి పుస్తకాలు ఈ వాళ్ళకి పాఠాలు చెప్తున్నప్పుడు ఎందుకు ఇంకొక భాషలో ఇవి మన వాళ్ళకి చెప్పాలి కదా, ఈ పెద్ద పెద్ద విలువలు, హ్యూమన్ వాల్యూ, షేక్స్పియర్, మిల్టన్లో ఉన్నవి తెలుగు వాళ్ళకి ఎట్లా చెప్పాలి. ఈ క్లాసిక్స్లో నేను ఎంఫిల్ చెప్పేవి ఈ ప్రభా పత్రిక చదివే పాఠకులకు అందేలా చెప్పాలి. అందరూ అడుగుతుంటారు మమ్మల్ని, ప్రెస్ వాళ్ళు వాళ్ళు ఎందుకు రాస్తున్నారు, మీరు తెలుగులో ఎందుకు రాస్తారు, ఇంగ్లీష్ చదువుకుని ఎందుకు తెలుగులో రాస్తారని. ప్రాక్సిమిటీ, తెలుగు వాళ్ళ మధ్య ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్ రాని తెలుగు వాళ్ళకి ఆ భాషలో ఉన్న ఒక సొగసు, గొప్పతనం చెప్పాలి అని. అట్లా అనుకున్నప్పుడు కొన్ని అనువాదాలు అవి చేశాను, గిరీష్ కర్నాడవి నాటకాలు అవి, అది వేరే ఒక ఛానల్ అన్నమాట. బట్ నా అంతటా నేను ఒక రచయిత్రిగా ఒక స్పందనతో కథలు రాస్తున్నప్పుడు దీనికోసమే ఒక ఈ తపన అన్నమాట. ఒక తపన లేకపోతే ఎవరు రాయలేరు. తర్వాత క్రియేటివ్ రైటర్సే ట్రాన్స్లేషన్స్ కూడా బాగా చేయగలరని కూడా నేను ఒక నమ్మకం అన్నమాట. ఊరికే 2 భాషలు వస్తే చేయలేరు. ఆ సాహిత్యంలో ఒక ఇన్వాల్వ్మెంట్, చెప్పాలన్న ప్యాషన్ను, భాష పట్ల మక్కువ, సాహిత్యం అంటే ఒక రంజుగా ఉంటుందంటాను చూడండి, అట్లా అన్న అనిపించినప్పుడే మీరు కానీ ఎవరు కానీ రాగలరు. అట్లా అనుకుంటూ ఒక 20 ఏళ్ళు దీనిలో పడి ములిగి తేలి అనువాదాలు చేసి సంకలనాలు చేసి నవలలు అవి రాసుకుని అలసిపోయి ఇంకా ఏం చేయక్కర్లేదు నేను అని ఒక కాంప్లసెన్సీ కూడా వచ్చేసింది నాకు. బట్ యునో ఇట్ ఈస్ ఓన్లీ యూనో శ్మశాన వైరాగ్యం లాగా, మళ్ళా ఓ పుస్తకం వచ్చాక ఇంకోటి ఏమన్నా చేద్దాం, వాళ్ళు చేస్తున్నారు కదా అంతకంటే బాగా చేయాలి. నాకు అసలు నా పర్సనాలిటీలో పెద్ద అసూయ ఈర్ష ఏం లేవు, కానీ ఒక మంచి కథ చదివితే మట్టుకు కచ్చగా అనిపిస్తుంది, నేను ఎందుకు ఇట్లా రాయలేను, ఇంకా బాగా రాయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను. ఐ కాంట్ హెల్ప్ బట్ రైట్ అనమాట, రాస్తూ ఉంటాను. శ్రీనాథ్ గారు, మొన్ననే వచ్చాను, నాకు మనవడు పుట్టాడు, మొన్ననే వచ్చాను ఊరికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా వీళ్ళతో పరిచయం, సాన్నిధ్యం అంతా ఏర్పడింది. వస్తారా మాట్లాడడానికి అంటే కొంచెం ఆలోచించాను, ఇంకా జెట్లా కూడా సరిగ్గా తగ్గలేదు. మనవడి దగ్గరే కూర్చున్నాను మధ్యాహ్నం వరకు. ఈసారి నెలలో వచ్చి మాట్లాడవచ్చు కదా అని. బట్ యునో ఐ లైక్ హిమ్ అండ్ హీ లైక్స్ మీ అండ్ ఐ కుడెంట్ సే నో టు హిమ్. టాపిక్ అడిగితే టాపిక్ ఇచ్చాను ఆయనకి నేను. ఆధునిక సాహిత్యంలో చిన్న కథల్లో వస్తున్న మార్పులు, ఇస్ ద ప్రాజెక్ట్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. తెలుగు కథలు ఇప్పుడు చాలా మారిపోయాయండి. మీరు అనుకున్నట్టుగా మీరు మీ మనసులో ఏ పేరు ఉన్న కాళీపట్నం రామారావు, పాలగుమి పద్మరాజు కానీ, తర్వాత వచ్చిన వీర్రాజు, నవీన్ వాళ్ళ తరంలో కానీ, శీలమ ప్రాణమ ఏది ముఖ్యం అట్లాంటి కథలు, తర్వాత ఇట్లా అమెరికా వచ్చి తల్లిదండ్రులుండి పిల్లల్ని చూడకుండా నెగ్లెక్ట్ చేసి అక్కడ వాళ్ళు సఫర్ అవుతున్న కథలు, అవన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడు ఒక తరం వాళ్ళు, ఇప్పుడు ఒక వచ్చిన మార్పులు, ఒక 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి ఎక్కడైనా. గ్లోబలైజేషన్ వల్ల, ఒక ఎకానమీ కానీ, ఒక నెట్వర్క్ వల్ల, సిస్టమ్ వల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వల్ల చాలా మార్పులు వచ్చాయి. దిస్ హెస్ ఎఫెక్టెడ్ హ్యూమన్ రిలేషన్స్. ఈ నేపథ్యంలో కొన్ని కథలను సెలెక్ట్ చేసుకుని మేమంటే నేను ఎప్పుడు నేను ఒక అమ్మాయిని పెట్టుకుని పనిచేస్తాను. మా పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు మా దగ్గర, వాళ్ళకి టైటిల్ క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళతో కొంచెం పని చేస్తాను, ఒక్కదాన్ని చేయలేను కదా అని చెప్పి. సుజాత గోపాల్ అని తను ట్రాన్స్లేషన్స్ పైన పిహెచ్డి చేస్తుంది. తను నేను కలిసి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, దానికి న్యూ షూట్స్ అని పేరు పెట్టుకున్నాం, కొత్త చిగుళ్ళు, ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి కథలు. పేరున్న వాళ్ళు కానే కావు, ఎవరు దాంట్లో ఇట్లా అవార్డు వచ్చిన వాళ్ళు ఏం కాకుండా. ఇది కూడా ఎందుకు వచ్చిందంటే, మాకు ఈ కథ 2002-2004 అని మీరు చూసే ఉంటారు, నవీన్ వాళ్ళు, పాపినేని శివశంకర్, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇట్లా ఆంథాలజీస్ తెస్తారు. ఆ ఏడాదిలో వచ్చిన మంచి కథలు ఒక 12 కథలు ఒక ఆంథాలజీగా వస్తాయి అన్నమాట. అట్లా అవి ఎట్లా వచ్చాయి, అది తెలుగు రాని ఇంగ్లీష్ చదివే పాఠకుల కోసం, ఇది ఇంటర్నేషనల్ వాళ్ళని మేము ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోలేదు. మన దేశంలోనే తెలుగు రాని వేరే స్టేట్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మన కల్చర్ తెలియాలి, వస్తున్న మార్పులు తెలియాలి అని అనుకుని కొన్ని కథలు ఎంపిక చేసి ఒక 15 కథలు తీసుకున్నాం. దాని గురించి అది ఎట్లాగా ఒక థీమాటిక్ స్టడీలా చెప్పాలనుకున్నాను, కానీ దెన్ వెన్ ఐ సా యూ ఫ్రెండ్స్ హియర్, హ్యాండ్ఫుల్ ఆఫ్ యూ, ఐ థాట్ ఇట్ మే బి టూ, యూనో, వెరీ చాలా పెద్ద టాపిక్, ప్రొఫౌండ్గా అయిపోతుందేమో, మీకు నచ్చకపోవచ్చు, ఆపేయమని చెప్పేట్లు కొడతారేమో అని చెప్పి భయం వేసి. మా పిల్లలంతా అట్లా చేస్తారు, వాళ్ళకి లెక్చర్స్ చదనిపిస్తే ఆపేయమంటూ ఉంటారు. అంటే చాలామంది ఈ సభలు మా దగ్గర, ఈ సభలు సమావేశాలు చాలా ఎక్కువ, బుక్ రిలీజింగ్ ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, ఎవరికో ఆనర్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని వక్తలుగా పిలుస్తూ ఉంటారు. యూనో కొంత మా బొట్టు వాళ్ళు మేము టీచర్స్ కదా, వీ కెన్ ఫీల్ పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ అని ఎక్కువ మాట్లాడడం, కానీ కొంతమంది మాట్లాడి వాళ్ళు చప్పట్లు కొట్టి ఆపమని, ప్రెసిడెంట్ చిట్టి పంపించి టైం అయిపోయిందని రిమైండ్ ఏమన్నాను. ఐ డోంట్ వాంట్ ఆల్ సచ్ లూప్స్ అండ్ ఆల్, బట్ ఎనీవే ఐ చేంజ్ మై మైండ్ ఆఫ్టర్ ఐ హావ్ నాట్ కమ్ ప్రిపేర్డ్ బికాస్ ఇట్స్ మై ప్రాజెక్ట్, ఐ కెన్ స్పీక్ అవర్స్ టుగెదర్ ఆన్ దట్, ఇట్స్ మై పెట్ ప్రాజెక్ట్. నాకు టీచర్గా అట్లా ప్రిపరేషన్స్ ఏమి అక్కడ ఉన్నా ఎంత ఇంట్రెస్ట్ ఉండదు, స్పాంటేనియస్గానే మాట్లాడాలని ఇష్టం నాకు. అంటే మంచి పిల్లల నో, యూ మే నాట్ ఫైండ్ ఇట్స్ వెరీ ప్రొఫౌండ్ టాపిక్, యూ మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్లెస్ యూఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ షార్ట్ స్టోరీస్. ఇది అదొక్కటే జానర్ తీసుకున్నాను అనమాట. నవలల్లోనూ మార్పులు వచ్చాయి, ఇట్లా కవితల్లో వచ్చాయి, అన్ని సాహిత్య నాటకాలలో కూడా అంత చాలా మార్పులు
వచ్చాయి. కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన
పోలా ప్రగడ
జొన్నగడ్డ
జొన్నగడ్డ
ఆయన అటు ఇంగ్లీష్ స్కాలర్ అయ్యి ఉండి ఇటు పక్కన చాలా తెలుగులో చాలా
చేశారు. అప్పట్లో పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారు వాళ్ళు షేక్స్పియర్ అట్లాంటి వాటిని అనువాదం చేశారు.
చేస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మాకందరికి ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా చేయడానికి రోజలండ్ అక్కయ్య, సిసిల చెల్లెలు అని
చెప్పండి. నేను కథలు చెప్పాలనుకోలేదు, లిటరేచర్లో మేము చెప్పే వాల్యూస్, పెద్ద ప్రొఫౌండ్ క్లాసికల్ వాల్యూస్ విచ్ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్, దాన్ని తెలుగులో ఒక కథలో పెట్టి ఇంకో సిచ్యువేషన్లో పెట్టి ఈ కాలానికి అన్వయించుకుంటూ చెప్పాలి కదా. 400 ఏళ్ల క్రితం షేక్స్పియర్ ఎందుకు నీ కాలం పిల్లలు అడిగితే కుర్రాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, యూనో, అట్లా అనుకుని మొదలు పెట్టాను. ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తెలియమనుకోండి. సో నేను ఆ ప్రాజెక్ట్ గురించి కాకుండా నేను ఈ మధ్యలో రాసిన ఒక చిన్న కథ చదువుదామని అనుకున్నాను. నా కథలు చెప్పడం అంటే ఇష్టం అసలు. నేను పాటలు పాడినా రాసిన నాటకాలు ఎక్కువ రాస్తాను. ఈ మధ్య నాకు ఒక గ్రూప్ దొరికారు ఏరియాని, నేను రాసిన నాటకాలు వేయడానికి ఒక గ్రూప్ దొరికారు. లేకపోతే నాటకాలు ఇట్స్ నాట్ టు బీ మెన్ టు బీ బిట్వీన్ టూ కవర్స్ కదా, అందుకని రాస్తున్నాను. బట్ అంటే నాటకం చదవడం కంటే ఇది చదువుదామని చేతిలో ఉంది కదా అని చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో నా బుర్రలో ఉన్న థీమ్ అనమాట. చాలా సబ్జెక్టివ్గా రాసుకున్న కథ ఇది, చిన్న కథ, చాలా చిన్నది. అంటే ఇప్పుడు ఇట్లా తిరిగేసి ఏది చిన్న కథ ఏది మీకు నచ్చొచ్చు అనుకుంటూ ఇది కథ తీశాను. దీంట్లో కొన్ని కథలు శ్రీనాథ్ గారు టీఎల్సీ వెబ్లో పెట్టారు అప్పట్లో, నా దగ్గర తీసుకుని కొన్ని కథలు కావాలండి మాకు అంటే అప్పట్లో అంటే ఇవన్నీ ఒక్కసారే రాసినవి కావు, రెండు మూడేళ్లలో అప్పుడోటి ఇప్పుడోటి ఆ వార్త అందజొత్తులో పడితే అవన్నీ కలిపి చివరిలో పుస్తకంగా వేసుకుంటాం అన్నమాట. మన దట్స్ ద ట్రెండ్ లైక్. దీని పేరు దేవుడు ఎక్కడున్నాడు అని పెట్టుకున్నాను. ఆ రోజు శ్రీరామనవమి, రేపే శ్రీరామనవమి కదా, ఆ రోజు శ్రీరామనవమి. ఆ విషయాన్ని మా అత్తగారు నెల రోజుల నుంచి గుర్తు చేస్తున్నారు. ఆవిడకి శ్రీరామనవమికి పక్క ఊళ్ళో గుట్ట మీద వెలిసిన గుడిలో సీతారామ కళ్యాణం చూడాలని ఉబలాటం. ఎలాగైనా మమ్మల్ని అందరినీ బయలుదేరదీయాలని తాపత్రయం. అక్కడ గుడి ఎంత పురాతనమైందో, జనం తండోపతండాలుగా ఎలా వస్తారో, అక్కడ స్వామికి ముక్కుకుంటే ఎంతమంది ఎలా లాభాలు పొందాలో అన్న విషయాన్ని ఎన్ని విధాలుగా ఎంత గట్టిగా చెప్పొచ్చో అంతా చెప్పారు. కొడుక్కి నయాన, నాకు భయాన, నానిగాడికి ఉత్సాహ రేకెత్తించేలా, ఇరుగు పొరుగుకి ఈర్ష్య కలిగించేలా వర్ణించి వర్ణించి చెప్పారు ఆ గుడి గురించి. ఒరే రఘు, మీ నాన్నగారు ఉన్నప్పటి నుండి నా శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లాలని, సీతారామ కళ్యాణం చూడాలని నా కోరికరా. అది తీర్చకుండానే ఆయన పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఈ పదేళ్లలో కూతుళ్ళు కోడళ్ళు పురుళ్ళు పుణ్యాలతో గడిచిపోయింది ఈ పదేళ్లు. ఇప్పుడు మీరు తీసుకెడతానన్నా ఈ రోగాలు రొష్యులతో నేను అంత దూరం రాలేను. ఎలాగైనా ఈ శ్రీరామనవమికి పక్క ఊళ్ళో ఉత్సవానికి తీసుకెళ్లరా. అక్కడి విగ్రహం స్వయంభూ అట, ఎంతో మహాత్మ్యం ఉందని అందరూ అనుకుంటారు. మీకెలాగో ఆ రోజు సెలవే కదా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. ఈ విషయాన్ని పదే పదే బోర్డు ఉదాహరణలతో చెప్పారు. మా వారికి వాళ్ళ అమ్మగారి పట్ల భక్తి గౌరవం ఉన్నాయి, కానీ ఆ గుణాలని గ్రహణం రోజు చంద్రుణ్ణి రాహుకేతువులు మింగేసినట్టు బద్ధకం మింగేస్తుంది. సెలవు రోజుల్లో అయితే సంపూర్ణ గ్రహణం. కాలేజీ రోజుల్లో పెళ్ళైన కొత్తలో ఏం బయట తిరిగారో కానీ ప్రస్తుతం మటుకు సెలవు వస్తే అలా మంచానికి అతుక్కుపోతారు. ప్రతిరోజు బ్యాంక్ అంతా తనే మోస్తున్నట్టు, ఆ ఒక్కరోజే సేద తీర్చుకోవాలన్నట్టుగా పొద్దున్న 9 నిద్రలేచి పేపరు 2 పత్రికలు తిరగేసి మధ్యాహ్నం 2 కునుకు తీస్తారు. సాయంత్రం టీవీలో ప్రసారం చేసే కార్యక్రమాలనే మహాభాగ్యం అనుకుని చూసి సుష్టుగా భోజనం కానిచ్చి నిద్రలోకి జారుకుంటారు. దాంపత్యంలో సామరస్యం ఉండాలంటే భార్యాభర్తలు ఒకరి తప్పుల్ని మరొకరు భరించగలగాలి అన్న వివేకం ఉన్నదాన్ని కాబట్టి మా సంసారం సజావుగా సాగిపోతున్నదంటే అది మీకు స్వోత్కర్షగా అనిపించవచ్చు, కానీ అది 100 పాడ నిజం. మా అత్తగారి కోరిక తీర్చాలన్న ముచ్చటితోనైతేనేమి, నాకు ఒక విశ్రాంతి కార్యక్రమం ఇచ్చినట్టుంటుంది అని పుణ్యం పురుషార్థం అని శ్రీరామనవమి రోజు సకుటుంబ సపరివార సమేతంగా కొండ మీద గుడికి బయలుదేరాం. ఉదయం 5 లేచి స్నానాలు చేసి ఆటో పట్టుకుని బస్ స్టాండ్ చేరాము. అక్కడ ఒకటే గుంపు. కళ్యాణాన్ని పురస్కరించుకుని గంటకొకటి చొప్పున స్పెషల్ బస్సులు వేశారట. అయినా జనం నేల ఎనినట్టుగా పోగొతున్నారు. మా నాన్నగారిని అత్తగారికి అప్పచెప్పి నిద్రపోతున్న పాపను భుజాన వేసుకుని నేను మావారు క్యూలో 1.5 నిలబడి టికెట్లు సంపాదించాం. తర్వాత ఆ తొక్కిసలాటలో మా సామాన్లు అవి పట్టుకుని మా అత్తగారిని ఎక్కించి బస్ ఎక్కి ఊపిరి పీల్చుకునేటప్పటికి 8. అందరూ సర్దుకుని కూర్చున్నాం. ఫ్లాస్క్లోని కాఫీతో గొంతు తడుపుకుని మా అత్తగారు నిద్రలోకి జారుకున్నారు. మా వారు సిగరెట్ వెలిగించుకుని పేపర్ చదవడంలో మునిగిపోయారు. పాపకు నిద్ర తెల్లిపోయి మెలకు వచ్చింది. వెనక సీట్లో కూర్చున్న మామిని చూసి ఒకటే బొసినో పారేసిందేమో. వాళ్ళు ముద్దొచ్చి నా చేతిలోంచి ఎత్తుకున్నారు. నాన్నగాడు ఏదో చదివిన కామెక్కునే మళ్ళీ తిరిగేస్తున్నాడు. నేను కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. చల్లటి గాలి, చుట్టూ పచ్చని పొలాలు, గుట్టపైకి సన్నని దారిలో కొండపైకి బస్సు ఎక్కుతుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. నాకు చిన్నప్పటి నుండి చెట్లు చేమలు కొండలు గుట్టలు వాగులు వంకలు అంటే ఎంతో ఇష్టం. దేవుడి కంటే గొప్ప కళాకారుడు ఎవరుంటారు? ఈ ప్రపంచాన్ని ఎన్ని రకాల రంగులతో ఎంత అందంగా తీర్చిదిద్దాడు! ఎంత పొందిక ఏ చిత్రకారుడికి ఉంటుంది! మనం సాయంత్రాలు సేద తీర్చుకోవడానికి వెళ్ళి కూర్చునే పార్కుల్లో గుబురుగా కత్తిరించిన మొక్కలు, ఫౌంటైన్లోంచి చిమ్మే నీళ్లు ఎంతో కృత్రిమంగా అనిపిస్తుండేవి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు అడ్డు అదుపు లేకుండా మానవుని కృత్రిమత్వానికి దూరంగా కనిపించే వాతావరణాన్ని చూస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. బలవంతంగా మనస్సుని దేవుడిపైకి మరలించాను. అసలు శ్రీరామనవమి రాముడు పుట్టినరోజా పెళ్లిరోజా? చైత్రశుద్ధ నవమి నాడు పుట్టాడంటారు కదా, ఆ రోజే కళ్యాణం కూడా చేసుకున్నాడా? అలా ఎలా ముహూర్తం కుదిరింది? అదేదో పత్రికలో ధర్మ సందేహాలు శీర్షిక రాసి కనుక్కోవాలి అని కళ్ళు మూసుకుని రాముడి రూపం ఊహించుకోబోయాను. కంటి ముందు ఎన్టీ రామారావు, అరుణ్ గోవిల్, మా ఇంటి క్యాలెండర్లోని రాముడు కనిపించారు. నా ఊహలకి నాకే నవ్వొచ్చింది. కవి హృదయం వర్ణించిన కమనీయ రాముడు సౌందర్యమూర్తిని మన నాగరిక సమాజం ఎంతలా మార్చేసింది. నేను అలా ఆలోచనలో తేలిపోతుండగా బస్సు కుదుపుతూ ఆగింది. అప్పుడే గుడి వచ్చేసినట్టుంది. దూరంగా కనిపిస్తోంది గోపురం. జనం అంతా బిల్లబిల్లమంటూ దిగారు. మా ప్రమేయం లేకుండానే వెనక నుండి తోస్తే మేము బస్సు నుండి కింద పడ్డాం సముద్రంలోకి, అదే జన సముద్రంలోకి. అప్పటికే 5 బస్సులు వచ్చేసాయి. అసలు ఇంతమందికి ఇంత మహాత్మ్యం ఉన్న దేవుడు ఈ గుట్ట మీద ఉన్నట్టుగా ఎలా తెలుసు? వీళ్ళు కళ్యాణం చూసి పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చారా, లేదా చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి వచ్చారా? మా అత్తగారు ఎప్పుడూ లేని ఉత్సాహంతో గబగబా నాన్నగారిని పట్టుకుని ముందుకు నడుస్తున్నారు. మా వారిని కొబ్బరికాయలు తెమ్మని పురమాయించి నన్ను అర్చనకు టికెట్ కొనమని పక్కనున్న ఆవిడతో మా అబ్బాయి బ్యాంకు ఆఫీసర్ అంటూ ఏదో చెప్తున్నారు. నేను పాపను ఎత్తుకుని క్యూలో టికెట్ కొనడానికి వెళ్ళాను. చెప్పులు వదిలి రావమ్మా, ఆ మాత్రం తెలీదు అంటూ మందలించాడు ముసలాయన. నేను బయట చెప్పులు చూసుకునే కుర్రాడి దగ్గర చెప్పులు వదిలి మళ్ళీ వచ్చాను. అప్పటికి నా ముందు మరో 10 మంది చుట్టూ చూస్తూ ఒక్కొక్క అడిగే నడుస్తుంటే సినిమా క్యూ గుర్తుకొచ్చింది. సినిమా పిచ్చికి భక్తి పిచ్చికి తేడా ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. నిజంగా భక్తి ఉంటే కింద మీద పడి యాత్రలు చేయక్కర్లేదు. ప్రేమతో పిలిస్తే మన దగ్గరికే వస్తాడని పురాణాల్లో ఎన్ని ఉదాహరణలు. మైకులో సుప్రభాతం అరిగిపోయిన రికార్డు గట్టిగా చెవులు తుప్పు వదలగొడుతోంది. గుట్ట మీదంతా పుట్టగొడుకుల్లా అంగళ్ళు. పిల్లల కోసం బెలూన్లు బొమ్మలు, వాటి కోసం పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ల అరుపులు, గంధం ఊదొత్తులు, కర్పూరం వాసన ముక్కు బద్దలు చేస్తుంది. క్యూ తరగటం లేదు. గంట 11. బస్సులో తాగిన కాఫీ ఎప్పుడూ హరించుకుపోయింది. గొంతెండిపోతుంది. దూరంగా కొళాయి కనిపిస్తుంది. కానీ క్యూ నుండి వెళ్ళిపోతే మళ్ళీ రానివ్వరు కదా. దూరంగా ఉన్న నాన్నగారిని పిలిచి నీళ్లు తెమ్మన్నాను. మా అత్తగారు మరచెంబులోంచి వంపిస్తే వాడు సగం అలకబోసి నా చేతికిస్తే మా పాప నోరుపెట్టి అంతా ఒక కుక్కలో తాగేసింది. పిచ్చిమండ ఎంత ఆకలిగా ఉందో ఏమో, పాపం మాతో పాటే అవస్థలన్నీ కిక్కురు అనకుండా భరిస్తోందని ముద్దు చేశాను. మరో 1/2 గంటకి నా ఛాన్సు. కిటికీ దగ్గర చేయి పెట్టి అర్చనకు, కొబ్బరికాయకు, హారతికి, ప్రసాదానికి విడివిడిగా టికెట్లు కొన్నాను. ప్రసాదం ఇరుగు పొరికి పంచడానికి ఎక్కువగా కావాలని మా అత్తగారు మరీ మరీ చెప్పారు. 50 రూపాయలు ఇస్తే చిల్లర లేదన్నాడు. పోన్లే మరో 2 రూపాయల చిల్లరే కదా హుండీలో వేసామనుకోవచ్చని టికెట్లు గట్టిగా పట్టుకుని ముందుకు కదిలాను. సరిగ్గా 12 గంటలకు కళ్యాణం తంతు మొదలైంది. అందరం సర్దుకుని కూర్చున్నాం. ఆకలితో శోష వచ్చినట్టుగా అనిపిస్తోంది. మా అత్తగారు భక్తి పారవశ్యంతోనూ మరెందుకో కళ్ళు మూసుకున్నారు. మా వారి చిరాకు మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. నాన్నగారు జేబులోంచి చాక్లెట్లు తినేస్తున్నాడు. పాప మళ్ళీ నిద్రపోయి భుజం మీద బరువుగా అనిపిస్తోంది. చుట్టూ కూర్చున్న జనం దగ్గర నుండి చెమటకంపు. నా దృష్టిని అంతా కేంద్రీకరించి దేవుణ్ణి చూశాను. సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నా అవస్థను అర్థం చేసుకున్నట్టుగా చిరునవ్వు నవ్వుతున్నట్టు అనిపించింది. అర్చకులు వేదమంత్రాలు చదువుతున్నారు. పట్టు పంచలతో బొజ్జగణపతి లాంటి కడుపుతో సుష్టుగా ఉన్న అయ్యవార్లను చూస్తుంటే ఎందుకో బక్క చెక్కిన రైతు నా కళ్ళ ముందు మెదిలాడు. నా చెంచల బుద్ధిని మందలించి మళ్లీ కళ్యాణం పైన మనస్సగ్నం చేశాను. ముహూర్తం దగ్గర పడింది. మేళం చెవులు చిల్లులు పడేటట్టుగా వాయించేస్తున్నారు. అయ్యవార్లు మంత్రాలతో గొంతు చించుకుంటున్నారు. కొబ్బరికాయపై పెట్టిన అరచయ్యంత బంగారు పుస్తల్ని ముత్తైదువులందరూ భక్తి శ్రద్ధలతో కళ్ళకు అద్దుకున్నారు. భక్తులందరికీ పేరు పేరున గోత్ర నక్షత్రం చెప్పి అక్షింతలు అందించారు మరో అయ్యవారు. సరిగ్గా 1 గంటకు రాముడి పేరు చెప్పి ఆయన చేయి సోకించి అయ్యవారు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేశాడు. జనం అంతా శ్రీరామనామం చెప్పించేస్తున్నారు. మా అత్తగారి కంట్లో నీరు. అది ఆనందం వల్లనో ఆకలి వల్లనో అలసట వల్లనో నాకు తెలీదు. మేమందరం మా వంతు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేటప్పటికి మరో 1/2 గంట. గుడి పక్కన 50 గజాలు నడిస్తే ఒక చిన్న వాగు. చుట్టూ చెట్లు చెమలు ఉన్నాయి. మేము కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి వెళ్ళాము. సంచిలోంచి బెడ్షీట్ తీసిపరిచి అందరం కూర్చున్నాం. చెరువు అరటిపండు తిని మంచినీళ్లు తాగితే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. నాన్నగాడు ఒక ప్రసాదం పొట్లం విప్పుకుని పులిహోర పని పట్టించేస్తుంటే మా వారికి నోరు ఊరుతున్నట్టుంది. మా అత్తగారు టిఫిన్ బాక్స్లోంచి అరిసెలు అటుకులు తీసి పేపర్లో పోస్తున్నారు. నేను పాపను కింద పడుకోబెట్టి మరచెంబు తీసుకుని కొంచెం నీళ్లతో మొహం కడుక్కున్నాను. దూరంగా 2 అడుగులు నడిచానేమో మేము బస్సెక్కి వచ్చిన దారి కొండను చుట్టుకున్న పాములా కనిపించింది. దూరంగా జనం ఆటబొమ్మల్లా ఉన్నారు. కొండ కింద అంచున చిన్న ఊరు, పొలాలు. ఎంత అందంగా ఉంది ప్రకృతి. స్వామి జగన్నాటక సూత్రధారి, ఇంత చక్కటి ప్రశాంతమైన స్థలంలో కాకుండా ఆ గర్భగుడిలో ఎందుకున్నావయ్యా బందీగా అనుకున్నాను మనసులో. ఇంతలో పైన చెట్టు మీద కిచకిచమంటూ చప్పుడు వినిపిస్తే తలెత్తి చూశాను. కొబ్బరి చిప్పని చేత్తో పట్టుకుని ఓ కోతి అచ్చు ఆంజనేయుడిలా అనిపించింది. నన్ను చూసి నవ్వి చెయ్యి పైకెత్తింది. ఆ దిశగా చూశాను. చెట్ల గుబురుల్లో కళ్యాణరాముడు సీతా సమేతుడై కనిపించాడు. ఎంత అందంగా ఉన్నాడు. ఎన్టీ రామారావు అరుణ్ గోవిల్ కనిపించలేదు. గుడిలోని ఉత్సవమూర్తి కంటే 1000 రెట్లు కాదు 1,00,000 రెట్లు అందంగా ఉన్నాడు. అలా మయమర్చి 2 నిమిషాలు చూస్తూ ఉండిపోయాను. అమ్మాయి రా అరిసెలు అటుకులు తిని ఆ పులిహార తిందువు గాని గబగబా బయలుదేరండి మళ్లీ బస్సు పట్టుకుని ఊరెళ్ళాలి అని మా అత్తగారి కేక కులికి పడ్డాను. వాళ్ళు కూర్చున్న వైపు నడుస్తూ మళ్లీ తలెత్తి చూశాను, కానీ దేవుడు కనిపించలేదు. ఇట్లా అంటే ఇట్లా చదివించేలాగా రాయాలి అని అన్నమాట. ఇంకొంచెం ప్రొఫౌండ్గా రాయొచ్చు అంటే, బట్ నా ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, మామూలుగా చదువుకుని తెలుగు వచ్చి కొంచెం ఆలోచింపచేయాలి. దేవుడు అంటే ఎక్కడో గుళ్ళో గోపురాల్లో కాదు, మన మనసులోనే ఉన్నాడు. తీర్థయాత్రల్లో ఉన్న కష్ట సుఖాలు, పర్టికులర్లీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నంబరే ఎక్కువ. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు చూసారా లేదా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా చిన్న వాళ్ళు పిల్లల్ని పట్టుకుని చెప్పులు లేకుండా డబ్బు లేకుండా ఎక్కడో బయట పడుకుని. మేము తరచూ ఈ మధ్య తిరుపతి వెళ్ళడం మానేసాను, నేను చాలా గుంపు ఎక్కువని. మంత్రాలయం ఎక్కువ పెడుతుంటాం మాకు దగ్గర, మంత్రాలయం అండ్ వి బిలాంగ్ టు దట్ ఫెయిత్ అనమాట. అక్కడే బయట కింద పడుకుని ఉంటారు అందరూ, వాళ్ళకి పరుపులు కావాలని రూములు కావాలని ఏమి ఉండవు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర ఇంత ఇంత బట్టలు మూటలు పెట్టుకుని. తిరుపతి కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ఎప్పుడో మేము ఇట్లా ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఎ పాయింట్, నేను కూడా ఎక్కగలను మెట్లు అని మెట్లు ఎక్కాం మేము అంతా కజిన్స్ అంతా కలిపి అనమాట. అంతే రెండు కొండలు ఎక్కేటప్పుడు కలిసిపోతాం. వచ్చి దిగే వాళ్ళంతా ఇట్లా కొంచెం భక్తి ఎక్కువ, మనకు కొంచెం నిజం చెప్పాలంటే భక్తి తక్కువే ఉంటుంది. లాజిక్ రేషనల్ సైన్స్ అంతా ఇంటర్ఫియర్ అయిపోయి దట్ స్టాంచ్ ఫెయిత్ అనేది వాళ్ళలో ఉన్నంత మనలో ఉండదు. మనంతా కంఫర్టబుల్గా ఉంటేనే మనకి భక్తి కదా. యూ వాంట్ ఆల్ కంఫర్ట్స్, వి ఆల్ గెట్ ఎఫెక్టెడ్ బై కంఫర్ట్స్. ఐ నో ఎందుకు ఎక్కాలా ఎక్కగలనా. మై హస్బెండ్ ఆల్సో హీస్ ఆల్సో సైంటిస్ట్ అండ్ హీ సేస్ లేడా చెప్పు, ఎప్పుడు ఎందుకు గుడ్డ చుట్టూ నీ మనసులో లేడా అంట. ఎందుకంటే అంత దాకా రావడానికి బద్ధకం అనమాట. అట్లా గుళ్ళలో వస్తే నేను కూడా ఇంట్లో లేడని చెప్పడం లేదు, కానీ అట్లాంటి చోట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. గుళ్ళలోకి వెడితే చాలా బాగుంటుంది అది, ఇట్స్ ఎ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. మీరు ఒకరే చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. మా కాలనీలోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, కానీ అక్కడికి తిరుపతికి వాడు 2 సెకండ్ చూడనిచ్చినా అది ఎంత ఒక తన్మయత్వం ఉంటారు చూడండి. ఆ తన్మయత్వం మామూలు గుళ్ళలో రాదు. ప్రాబ్లమ్ అట్లా కష్టాలు పడి వెళ్తే వస్తుందేమో నాకు తెలియదు. మా వాళ్ళంతా వెళ్తూ ఉంటే నేను అట్లా కలిసి కలిసిపోయి రెండు కొండలకి నిలబడితే నిలబడకూడదు.
విషయం గురించి ఒక చిన్న
చెప్పండి.
మహాకవి దాశరథి గారి ఆశీర్వాదం వల్ల, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వలన తర్వాత చెన్నారావు ఇది ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను 1984లో నేను అక్కడ దర్శిస్తే నన్ను ఒక్కడిని తీసుకువెళ్ళి గర్భగుడిలో మూల విరాట్ ముందు నన్ను నిలబెట్టాను.
వెరీ గుడ్.
నాకు ఎంతో అది భావం కలగలేదు. ఆ గుంపులో అందరితో చూసుకుంటే అక్కడ ఉన్నాను ఏమిటి ఇది నల్లటి విగ్రహం ఇది అనే నాకు ఎంప్టీనెస్ వచ్చింది అనమాట. నాలో శూన్యం పాలలేకపోయాను, పాలకలేకపోయాను. అదే గుంపులో వెళ్తుంటే వాళ్ళు చూసావు కదా తప్పు పని తోసేస్తారు మరి అందులో వెళ్ళినప్పుడే అది వస్తుంది మరి. లేకపోతే బట్టి విగ్రహం అంటే అనిపించింది.
వాళ్ళు అక్కడ నుంచి దిగి వస్తున్న వాళ్ళు నాకు తెలుసు, నేను 2 కొండలో 3 కొండలో ఎక్కాను ఇంకా సగం దూరం వెళ్ళాలని. వాళ్ళు దిగి వస్తున్న వాళ్ళు ఇట్లా కుర్రాళ్ళు, అమ్మ వెళ్ళండి ఇంకా ఎక్కువ దూరం లేదు ఇంకో 4 మెట్లు గోవింద గోవింద అనండి వెళ్ళిపోతున్నారు వచ్చేస్తుందని చెప్పేవాళ్ళు. ఎంత యూనో ఇట్ రియలీ గేమ్ ఇస్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్. చాలా అట్లాంటిది మన దగ్గర ఉండదు, చాలా చదువు వల్ల ఎఫెక్టేషన్స్ వల్ల కొంచెం పోతుందన్నమాట. అట్లాంటి వాళ్ళని కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఆర్థికంగా పెద్ద స్తోమత లేకపోయినా జీవితం పట్ల ఒక ఆర్తి యూనో దే వాంట్ టు లివ్ లైఫ్ టు ద ఫుల్ ఎక్స్టెంట్ అన్నమాట. అట్లాంటి వాళ్ళు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మేము చదువుకున్న ఈ సోకాల్డ్ పిహెచ్డీలు పెద్ద చదువుల్లోని ఒక హ్యూమన్ వాల్యూస్ చెప్పాలి చిన్న చిన్న కథల్లోని. నేను ఒక దాదాపు ఒక 3-4 సంకలనాలు వచ్చాయినవి, ఒక 100 కథలు ఒక దాంట్లో 20-25 ఉంటాయి కదా, ఒక 100 కథలు రాశాను. అంటే నేను చాలా ఐ వాంట్ మూవ్ ఆన్ అనమాట, ఎక్కడో ఆగిపోకుండా. ఇప్పుడు గ్లోబలైజేషన్ వస్తే దాని గురించి, తర్వాత దళితవాదం స్త్రీవాదం దాని గురించి ఆలోచించి వాళ్ళతో ఏకీభవించి నేను రాడికల్గా కానీ ఒక ఇన్వాల్వ్ అయ్యి నేను యాక్టివిస్ట్గా ఏ వాదనలోకి వెళ్ళలేదు. నాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ లిమిటేషన్స్. మా అమ్మమ్మ ఉండేవారు, షీ లివ్డ్ ఫర్ 94 ఇయర్స్, ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఏదో నేను వీళ్ళతో ఫెమినిస్ట్లో జెండాలు పట్టుకుని ఇంకేదో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే అట్లా వెళ్తే ఇవి గుండాలు చచ్చిపోతారు ఇంట్లో. సో మై ప్రయారిటీస్ వర్ వెరీ దిస్ థింగ్ అనమాట. ఆవిడకి ఎంత భయమో నేను బయటకు వెళ్తే నేను వచ్చే వరకు ఉంటానో లేదో అని అంత ఇదైపోయారు అనమాట, పిట్టలా ఉండేవారు. అందుకని ఐ డిసైడెడ్ పెన్ ఈజ్ మై ఫ్రెండ్ అని, రాసుకోవడంలోనే ఉండిపోవాలనుకుని ఒక రేషనలిస్ట్గా ఆలోచించి అంత రాడికల్ మూమెంట్లో ఒక ఏముంది వాళ్ళు చెప్పే దాంట్లో. ఇప్పుడు ఓల్గా వాళ్ళు చెప్తారు ఒక ఒక విడిపోవడం, ఓల్గా ఎందుకు చలంగారే, మన చలం ముడిపాటి వెంకట చలంగారే, ఎట్లా ధిక్కరించాలి ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని ఎట్లా ధిక్కరించాలి పేట్రియార్కల్ సొసైటీ నేర్పించాడు. తర్వాత ఏం చెప్పాడు ఆయన, ఎట్లా నిలదొక్కుకోవాలి, నువ్వు ఎట్లా బతకాలని ఆడదానికి ఆయన చెప్పలేదే. నీ భర్తను వదిలేసిరా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ యూ కెన్ హ్యావ్, దాంట్లో స్వేచ్ఛ కావాలి, లైంగిక స్వేచ్ఛ అవి ఇవి చెప్పి రెచ్చగొట్టి ఆ కాలంలో కొంతమందిని ఆయన ఆయన తన దీంట్లో లాక్కున్నాడు, ఎరినోలోకి లాక్కున్నాడు. చాలా ఒక రెవల్యూషనిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఫస్ట్ ఫెమినిస్ట్గా ఆయన దోవలో చాలామంది నడిచారు. ఫలానా ఓల్గా వాళ్ళు, రంగనాయకమ్మ గారు వాళ్ళు మంచి కథలు రాశారు. ఆల్ దట్ ఈస్ గుడ్, ఎస్, అసమానత ఉన్నాయి కానీ దాన్ని అధిగమించి మీరు ఎట్లా నిలదొక్కుంటారు అది ఫెమినిస్ట్లు ఎవరు చెప్పలేదు. మీరు చూడండి, కొన్ని కథలు చదివి చూడండి. అంటే రెచ్చగొట్టి ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయడం పెద్దది కాదు, మచ్ కెన్ బి సెడ్ ఆన్ ఏదర్ సైడ్. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒక కథ చదివాను, రెండు వైపులా పదును దీంట్లో కూడా ఉన్నట్టు, ఉద్యోగం చేయాలా వద్దా, ఇది చేయాలా వద్దా. వదిలి వచ్చేసాక ఏం చేయాలి, ఆడ ఎట్లా నిలదొక్కుకోవాలని చెప్పాలి కదా అక్సెప్టెన్స్. ఇది నేను ఈ ఏరియాలో వర్క్ చేసినప్పుడు 10 ఏళ్ల క్రితం వాకాటి పాండురంగారావు గారు నాకు చాలా కావాల్సిన వాడు, మీరు వినే ఉంటారు ఆయన గురించి. మంచి లిటరేచర్ ఆయన అనమాట, ఆంధ్రప్రభకు ఎడిటర్గా ఉండేవారు, మా నాతో కథలు రాయించేవారు. ఇట్లా ఈ థీమ్ మీద అమ్మ రాయనేవారు, రాశాక దీంట్లో కండబలం లేదు మళ్ళీ రాసుకురానివారు. అంత ఇదనమాట ఆయన, యూనో హీ గేమ్ మీ మై స్ట్రెంగ్త్. నువ్వు రాయగలవు, నేను రాయలేనంటే ఇంతేంటి కాదు కాదు, నువ్వు రాయగలవు మళ్ళీ రాసుకురానివాడు. అప్పట్లో ఆయన చెప్పారు, అమ్మ చూడు నువ్వు ఈ ఆవేశాలకు లొంగిపోయి వాళ్ళతో పాటు నీకు ఏదో పేరు వస్తుంది, ఫెమినిస్ట్ లాగా కథలు రాయాలని లేకపోతే పోయం రాయాలని అట్టు వెళ్ళిపోకు. ఫ్యామిలీ ఈజ్ ద స్మాల్ యూనిట్ ఆఫ్ సొసైటీ, అది డిస్టర్బ్డ్ అయితే చాలా కేయాస్ వచ్చేస్తుంది, అది ఎట్లా నిలబడాలో చెప్పాలి నువ్వు. ఫ్యామిలీలో ఉంటూనే మనం విలువలను, దేర్ ఆర్ ఎనీ రీజన్స్ ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, అట్లా చెయ్యాలి నువ్వు అంటే. ఆయన నిజంగా అప్పుడు నాకు చాలా నచ్చి, ఒక రేషనలిస్ట్గా ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఈ గ్లోబలైజేషన్ తీసుకున్నా, ఏ తీసుకున్నా, ఇప్పుడు మేము ఎన్నుకున్న కథలు కూడా మీకు త్వరలోనే రావచ్చు పుస్తకంగా అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ బిఫోర్ ఐ కేమ్ హియర్, బట్ ఐ హ్యాడ్ టు అడ్వాన్స్ మై జర్నీ బికాస్ మై గ్రాండ్ సన్ డి నాట్ వెయిట్ ఫర్ మై అరైవల్ అనమాట. ఈ పి సత్యవతి గారిది సూపర్ మామ్ సిండ్రోమ్ అని ఒక కథ ఉంది, చాలా బాగుందండి. ఎంత ప్రెషర్ ఇప్పుడు మోడర్న్ ఉమెన్ పైన, షస్ట్ కుక్ క్లీన్ అండ్ డ్రైవ్ అండ్ ఎర్న్ అండ్ డూ దిస్ అండ్ దట్ అండ్ బ్రింగ్ అప్ చిల్డ్రన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఆన్ హర్, యూనో హౌ షీ బట్స్ అప్ ఆన్ దట్ అండ్ చాలా బాగా రాశారు ఆవిడ. ఇట్లాగా కొన్ని మంచి కథలు తీసుకుని ద లాస్ట్ కథ విచ్ వి ట్రాన్స్లేటెడ్ యూనో వి ట్రాన్స్లేటెడ్ దిస్ ఫ్రమ్ తెలుగు, డాక్టర్ చంద్రశేఖర్ గారు. దీంట్లో మీరు ఆ 100 ఏళ్ల పంట నా పుస్తకం శ్రీనాథ్ గారి దగ్గర ఉంది, దాంట్లో మీరు ఏ పేరు అనుకుంటే ఉమెన్ రైటర్ ఆ పేరు ఉందండి, మీరు లేని పేరు లేదు దాంట్లో. అంత చాలా కష్టపడి ఒక 7-8 రోజులు చేస్తాం అది. ఇప్పుడు ఈ దీంట్లో అన్నీ మీరు వినని పేర్లే ఉంటాయన్నమాట. ఎంత మార్పు వచ్చింది ప్రపంచంలో, ఎట్లా ఆలోచిస్తున్నారు. ఒక చిన్న థీమ్ చెప్తాను, బికాజ్ యూజువల్లీ వి గో బై థీమ్స్. థీమ్స్లో ఎంత మార్పు వచ్చింది, శైలిలో ఎట్లా వచ్చింది, థీమ్స్ బట్టే స్టైల్ కూడా ఉంటుందనుకోండి. ఈ రాయలసీమ కథలు, రాయలసీమ కథలు హ్యాస్ అ డిఫరెంట్ ఫ్లేవర్. అక్కడంతా రైతు పోరాటాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, ఎప్పుడు పొడిచి చంపుకోవడాలు. కొన్ని సినిమాలు వచ్చాయి మీరు చూసారు, అవి భర్తను చంపేస్తే అతన్ని చంపే వరకు నేను బొట్టు చెడపనని, అట్లాంటివి చాలా పవర్ఫుల్ థీమ్స్ వచ్చాయి. నిజంగా అట్లా ఉందా అని కూడా ఎవరు రాయలసీమ కుర్రాన్ని అడిగాను నేను, అవునండి ఉంది, ఇప్పుడు కూడా అట్లా చంపుకుంటూ ఉంటారని కూడా చెప్పాడు. అన్నంలో రక్తం, సమరసింహారెడ్డి సౌందర్య చేసింది ఒక సినిమాలో అన్నంలో, నేను చూడకుండా వచ్చాను హాఫ్ పిక్చర్ తర్వాత. అన్నంలో రక్తం కలుపుకుని పెట్టారు. ఐ కుడ్ నాట్ ఈవెన్ స్టాండ్ దట్, ఐ జస్ట్ కేమ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. అట్లా మార్బిడ్గా ఉన్న దాన్ని ఇప్పుడు రాయలసీమలో ఎట్లా ఉన్నాయని ఒక అతను రాశాడు. సన్న ఒక ఇట్లా ఒక ఫ్యాక్షనిస్ట్ చనిపోతే అతని భార్య అతని వైపు ఆ శవం వైపు చూడకుండా ఒక ఆటో రిక్షాలో కుర్రాన్ని తీసుకుని పారిపోతుంది అక్కడ నుంచి. షీ డజంట్ వాంట్ బి ఎఫెక్టెడ్ బై సస్తి, మళ్ళా దాంట్లో లూప్లోకి వెళ్లకుండా. అట్లాంటివి లేదు, చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు అని చెప్పి. తర్వాత పిఎల్ నారాయణ అని ఒక అతను రాశారు, ఇట్స్ అబౌట్ డివోర్స్. డివోర్స్ ఇస్ ఆల్సో ఎ న్యూ థింగ్ టు యూనో ఇండియన్ కల్చర్ అంత. ఇట్స్ ప్రాబబ్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 60s అండ్ ఇట్ కాట్ ఆన్ అండ్ 70s అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ 80s. నౌ నోబడీ రేజెస్ దేర్ బ్రోస్ అట్ డివోర్సెస్ అనమాట. బట్ ఓన్లీ ద ఫ్యామిలీ ఫీల్స్ బ్యాడ్, పక్క ఏదో డివోర్స్ చేశారంటే ఎవరు ఏమనుకోరు ఇప్పుడు అక్కడంతా చాలా మామూలుగా అయిపోయింది. అట్లా ఒక దీంట్లో ఉన్న ఎక్స్ప్లోయిటేషన్ గురించి అతను రాశాడు, పిఎల్ నారాయణ అని, మంచి కథ రాశాడు. ఒక లాయర్ ఉంటాడు, ఆ లాయర్ దగ్గరికి ఒక చిన్న పిల్ల పాతికేళ్ళ అమ్మాయి వస్తుంది, నేను డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నా భర్త నన్ను చాలా విసిగిస్తున్నాడు అంటే. అతను చాలా హీ పోజెస్ హిమ్సెల్ఫ్ అస్ ఎ వెరీ బిజీ లాయర్. నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, నువ్వు అన్నీ చెప్పాలి, నీ భర్తతో ఎందుకు తీసి, నేను ఐఎమ్ లైక్ ఎ డాక్టర్, యూ కెన్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఐఎమ్ గోయింగ్ టు అడ్వకేట్ యువర్ కేస్, ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు, నీతో పడుకుంటున్నాడా, పిల్లల్ని ఏం చేస్తున్నాడా, అవన్నీ ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి పా అమ్మాయిని చాలా ఇరకాటంలో పెడతాడు. ఇప్పుడు రా, రేపు రా, డబ్బు తీసుకురా అని అంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఒక రోజు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, ఓపిగ్గా వస్తుంది. నాలుగోసారి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని అడుగుతాడు, చూడు నువ్వు ఇట్లా బయటకు వచ్చాడం తేలికే కానీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అది కూడా ఆలోచించుకోవాలి అంటే, నేను ఇంకా ఆలోచించుకోలేదండి అంటుంది. నేను నా భార్య చనిపోయింది, నా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు లివ్ విత్ మీ దట్స్ ఎ సొల్యూషన్ అని చెప్తాడు అతను ఈ లాయర్. చెప్తే అమ్మాయి చెప్తుంది, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, ఈ మాట ఇట్లాగే నువ్వు ఒక నీ క్లయింట్కి చెప్పి ఆ అమ్మాయిని మోసం చేస్తావు 5 ఏళ్ల క్రితం, ఆవిడ కూతురుని నేనంటుంది. అప్పట్లో ఇతని భార్య పుట్టుకెళ్ళి ఉంటుంది, ఇట్లా ఎక్స్పైర్ చేసి ఇదే మాట చెప్పి ఆమెను లోపరుచుకున్నావు, నేను నీకు బుద్ధి చెప్పాలని లాయర్స్ దగ్గర సూ చేయడం ఇస్ వెరీ కామన్ హియర్ కదా, మా దగ్గర కొంచెం తక్కువే అక్సెప్టెన్స్. అవునండి, అందరూ లంచాలు తీసుకుంటారు, అందరూ మోసాలు చేస్తారు అని అట్లా ఒక అక్సెప్టెన్స్ వచ్చింది. అట్లా కాకుండా ఒక్కసారి కుదిపి వాళ్ళని ఆలోచింప చేస్తే చాలు, దానికి సొల్యూషన్ ఏమని రచయిత చెప్పక్కర్లేదు, ఎందుకంటే అన్ని సమస్యలకి పరిష్కారాలు మా దగ్గర ఉండవు కదా. మాకంటే మీకే మంచి, పాఠకులకే తెలిసి ఉండొచ్చు, బట్ ఇఫ్ వీ యాజ్ అ రైటర్, ఇఫ్ ఐ ఫీల్, ఇఫ్ ఐ కెన్ మేక్ మై రీడర్ థింక్ వాట్ షీ హస్ సెడ్ ఇస్ నాట్ రైట్, ఐ వాంట్ టు బి డిఫరెంట్, ఐ థింక్ ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ రైటర్, ఇట్లాంటి కథలు తీసుకుని న్యూ షూట్స్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తాను. బట్ చాలా మంచి ఒక కొత్త వరవడి వచ్చింది, కొత్త ఆలోచనలు, కొత్త థీమ్స్, ప్రయోగాలు, ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్గా, దానికి మంచి విమర్శ పాఠకులు కూడా వస్తున్నారు మాకు. అందరూ చెప్పినట్టుగా ఎవరు చదువుతున్నారండి కథలు అంటే చదివేవాళ్ళు వస్తున్నారు మాకు, చదివేవాళ్ళు లేకపోతే రాయలేం కదా మేము, వీ హ్యావ్ పర్టిక్యులర్ యూనో సెట్ ఆఫ్ రీడర్స్. బట్ మోస్ట్లీ ఐ ఏమ్ అట్ యూనో రీడర్స్ లైక్ యూ, లైక్ వెరీ ఎడ్యుకేటెడ్ యంగ్ అండ్ హు హావ్ గాట్ ఎ ఫ్యూచర్ టు థింక్, హూ కెన్ చేంజ్ అదర్స్ పర్స్పెక్టివ్ అనమాట. అక్సెప్టింగ్ ఒక అన్యాయాన్ని అక్సెప్ట్ చేయడం చాలా తప్పు అని నా అభిప్రాయం. మా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను, కథలు రాయడమే కాదు, మా పిల్లలంటే మా స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళని కూడా చెప్తాను, మీరు ఏమీ చేయకపోయినా అన్యాయాన్ని మట్టుకు అన్యాయం చెప్పండి, కూర్చున్న చోటే గట్టిగా అన్యాయం అనన్నా చెప్పండి, కళ్ళు మూసుకోకండి. యూనో దట్స్ ద లీస్ట్ యూ క్యాన్ డూ ఇస్ ప్రొటెస్ట్. యూనో యూ డోంట్ హ్యావ్ టు డూ బిగ్ థింగ్స్, అట్లీస్ట్ ప్రొటెస్ట్, డోంట్ అక్సెప్ట్, మీరు చేయకండి, చేసిన దాన్ని అన్యాయాన్ని ప్రొటెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటాను. కథల్లో అనేది ఒక ఇంట్రెస్టింగ్ మీడియం టు కన్వే ఏ మెసేజ్. ఇట్లా పోయిటరీ, క్లాసికల్ పోయిటరీ, కంద పద్యాలు ఏవో చెప్పాలనుకుంటే అది చాలా కొద్ది మందికి అందుతుంది, మంచి ఒక భావ సౌందర్యం తెలిసి, దాంట్లోని ఒక సొగసులు తెలిసి, మంచి చక్కగా భాష వచ్చిన వాళ్ళకే అందుతుంది. నాటకాలంటే అది వేసేవాళ్ళు కావాలి, చూసేవాళ్ళని కొంచెం సరంజామాది కావాలి. కథలంటే ఎప్పుడో ఎవరో ఒకళ్ళు రైల్లోనో ప్లేన్లోనో చదువుకుంటారు కదా, ఎప్పుడైనా నిలిచిపోతాయి అని నేను.